ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీదేవి భాగవతం 95వ భాగం. ఇంద్రుడికి దూర్వాసుడి శాపం. నారద, మధుపాన ప్రమత్తుడై దేవేంద్రుడు త్రిలోకాధిపతి రంభతో రహక్రీడా పరవశుడై ఒక మహారణ్యంలో విహరిస్తున్నాడు. వైకుంఠం నుంచి కైలాసానికి వెడుతూ దుర్వాసుడు వీరి కంటపడ్డాడు. బ్రహ్మ తేజస్సుతో గ్రీష్మ మార్తాండుడిలాగా వెలిగిపోతున్నాడు. మహర్షి కరిగిపోయిన బంగారు రంగులో ఉన్నాడు. చెడలు కట్టిన జుట్టు తల చుట్టూ వేలాడుతూ ఊగుతోంది. తెల్లని యజ్ఞోపవీతం, దండకమండలవులు, నొసట బాలచంద్రబింబంలాంటి కుంకుమ బొట్టు, లక్షల శిష్యులు వేదాలు వల్లిస్తూ వెంట నడుస్తున్నారు. చూడగా దేవేంద్రుడు ఎదురు వెళ్ళి భక్తిగా నమస్కరించాడు. శిష్యవర్గం ఇంద్రుణ్ణి అభినందించారు. అందరూ అతడికి ఆశీస్సులు అందించారు. విష్ణుమూర్తి ఇచ్చిన పారిజాత పుష్పాన్ని దుర్వాసుడు ప్రేమగా అతడికి కానుక చేశాడు. అది జరామృత్యుహరము, శోక వినాశకము, మోక్షకారకము అయిన పవిత్ర పారిజాత పుష్పం. పైగా విష్ణుదత్తం. దాన్ని స్వీకరించి దేవేంద్రుడు కళ్లకు అద్దుకొని శిరస్సు మీద పెట్టుకోవలసింది పోయి నిర్లక్ష్యంగా మదమత్తంగా తన ఐరావతం శిరస్సు మీదకు విసిరాడు. ఆ పుష్ప స్పర్శతో అది రూప గుణ తేజో వయస్సులలో విష్ణుతుల్యమై ఘోరారణ్యంలోకి వెళ్ళిపోయింది. ఆ ఏనుగును ఎంత ప్రయత్నించినా ఇంద్రుడు ఆపలేకపోయాడు. ఈ సంఘటనతో దుర్వాసుడికి మహాకోపం వచ్చింది. అరే ఇంద్ర, కన్ను మిన్ను కానకుండా ఉన్నావు. సంపన్ మదమత్తుడవై ఇలా నన్ను అవమానిస్తావా? నేనిచ్చిన పారిజాతాన్ని ఏనుగు మీదకు విసిరేస్తావా? విష్ణుమూర్తికి నివేదన చేసి ప్రసాదంగా పొందిన పువ్వు, పండు, నీరు దేనినైనా చేతికందినంతనే కన్నులకు అద్దుకొని స్వీకరించాలి. అలా స్వీకరించకపోతే బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది. శ్రీభ్రష్టుడు, బుద్ధిభ్రష్టుడు, రాజ్యభ్రష్టుడు అవుతాడు. పూర్వజన్మ సుకృత విశేషం వల్ల మహాభాగ్యంగా లభించిందని వెంటనే స్వీకరించినవాడు మాత్రమే విష్ణుభక్తుడు. అతడు స్వయంగా జీవన్ముక్తుడవుతాడు. నైవేద్యం స్వీకరించి నిరంతరం విష్ణుమూర్తికి నుతులు నతులు చేస్తే సాక్షాత్ విష్ణుతుల్యులవుతాడు. అతడి స్పర్శతో గాని, అతడి గాలి సోకినా గాని సకల తీర్థాలు పరిపూతాలవుతాయి. అతడి పాదరజస్సుతో వసుంధర అంతా పావనమవుతుంది. పుంశల్యన్న అవీరాన్న భోజనాదిక దోషాలన్నీ తొలగిపోతాయి. సర్వవిధ అభక్ష్య భక్షణ దోషాలు నశిస్తాయి. విష్ణో నివేదితం చైవ నైవేద్యం వా ఫలం జలం ప్రాప్తిమాత్రేణ భోక్తవ్యం త్యాగేన బ్రహ్మ భవేత్. ఇంద్ర, శపచుడైన అంటే కుక్క మాంసం తినేవాడైన విష్ణుసేవి అయితే తన వంశంలో కోటి తరాలను ఉద్ధరించిన వాడవుతాడు. హరిభక్తి లేనివాడు తనను తానే రక్షించుకోలేడు. ఇది విష్ణుప్రసాదము అనే మాట తెలియకుండానే స్వీకరించినప్పటికీ 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. తెలిసి స్వీకరిస్తే 1 కోటి జన్మల కిల్పిషాలు అంతరిస్తాయి. ఇది నిశ్చయం. అజ్ఞానాద్యతి గృహ్ణాది విష్ణుర్నిర్మాల్యమేవ చ సప్తజన్మార్జితాత్ పాపాత్ ముచ్యతే నాత్ర సంశయ జ్ఞాత్వా భక్త్యా గృహ్ణాది విష్ణుర్నైవేద్యమేవ చ కోటి జన్మార్జితాత్ పాపాత్ ముచ్యతే నిశ్చితం హరే. శక్ర, అటువంటి పరమ పావనమైన విష్ణుప్రసాదాన్ని గర్వంతో కరిమస్తకం మీదకి విసిరివేశావు కనుక స్వర్గలక్ష్మి నిన్ను విడిచిపెట్టి హరిసన్నిధికి వెళ్ళిపోవుగాక. నేను హరిభక్తుణ్ణి, బ్రహ్మదేవుడే కాదు యమధర్మరాజునైనా లక్ష్య పెట్టను. నువ్వు ఒక లెక్క, నీ తాతముత్తాతలే నన్ను పూజిస్తారు. నువ్వు అవమానిస్తావా? నీకంటే ఆ ఏనుగు నయం, పారిజాతాన్ని శిరస్సున ధరించింది గనక అంటూ దుర్వాసుడు చిందులు తొక్కాడు. దేవేంద్రుడు గజగజలాడాడు. దుర్వాసుడి పాదాల మీద పడ్డాడు. సిగ్గు విడిచి బిగ్గరగా రోదించాడు. మునీశ్వర, నా అపరాధానికి తగిన శాపమే ఇచ్చావు. ఇది నాకు తగిన శిక్షయే. కళ్లకు కమ్మిన మాయ తొలగిపోయింది. రాజసంపదని తిరిగి ఇవ్వమని కోరను. దయచేసి కొంచెం జ్ఞానం ప్రసాదించు. ఐశ్వర్యం అనేది ఆపదలకు బీజం. అది జ్ఞానాన్ని కప్పివేస్తుంది, ముక్తి మార్గాన్ని ఛేదిస్తుంది, భక్తిని ఆటంకపరుస్తుంది. అంచేత ఐశ్వర్యం వద్దు, జ్ఞానం కలిగించు. ఐశ్వర్యం విపదాం బీజం జ్ఞాన ప్రచ్ఛన్న కారణం ముక్తి మార్గకుఠారస్య భక్తేశ్చ వ్యవధాయకం. ఇంద్రుడు ఇలా ప్రాధేయపడేసరికి మునీంద్రుడు కాస్త మెత్తబడ్డాడు. ఇంద్ర, సంపత్తి విరాంధ్రుడికి ముక్తి మార్గం కనపడదు. అది జన్మ మృత్యు జరా శోకరాగాలకు బీజాంకురం. సంపన్మత్తుడి కన్నా మూఢుడు సురామత్తుడు ఉండడు. బంధుగణం అతడిని చుట్టుముడతారు గాని బంధుత్వాలు ఆప్యాయతలు ఉండవు. విషయాంధుడు, విహ్వలుడు, మహాకాముకుడు, రాజసికుడు అవుతాడే తప్ప ఐశ్వర్య మదమత్తుడికి సాత్విక మార్గం కనిపించదు. విషయాంధులు రెండు రకాలుగా ఉంటారు. రాజసుడు, తామసుడు. శాస్త్రజ్ఞానం లేని ధనవంతుడు తామసుడు. శాస్త్రజ్ఞానం ఉన్న ధనవంతుడు రాజసుడు. శాస్త్రం కూడా రెండు రకాల మార్గాలు చూపిస్తుంది. ప్రవృత్తి మార్గం ఒకటి, నివృత్తి మార్గం ఒకటి. జీవులందరూ మున్ముందుగా ప్రవృత్తి మార్గంలోనే ప్రయాణిస్తారు. దుఃఖాలనే సుఖాలనుకుంటూ పరిణామంలో వినాశదాయకమై జన్మ మృత్యు జరాకరమైన ఈ మార్గంలో అనేక జన్మల పర్యంతం పరిభ్రమిస్తూ ఉంటారు. ఆనందిస్తున్నాం అనుకుంటూ గడుపుతారు. కర్మానుసారం పశుపక్ష్యాది జన్మలు ఎత్తి ఎత్తి కట్టపడికి ఎవరో ఒక సాధుపురుషుడు తత్వద్వీపంతో ముక్తి మార్గం చూపిస్తే అప్పుడు భవబంధ విచ్ఛేదనానికి ప్రయత్నం చేస్తారు. తపస్సులు చేసి నిరాహారంగా వ్రతదీక్షలు పూని అనేక జన్మల్లో ప్రయత్నించి నిర్విఘ్నము సుఖప్రదము అయిన ముక్తిపథాన్ని చేరుకుంటారు. నారద, దుర్వాసుడు చేసిన ఈ ఉపదేశం శ్రద్ధగా ఆలకించిన దేవేంద్రుడికి వైరాగ్యం అంకురించింది. క్రమక్రమంగా స్థిరపడింది. కొంతకాలం పాటు దుర్వాసుడి ఆశ్రమంలోనే గడిపి తన రాజధాని అమరావతికి బయలుదేరాడు. ఇంద్రుడికి బృహస్పతి ఉపదేశం. స్వర్గలోకమంతా దైత్య దానవ రాక్షస సంఘాల ఆక్రమణలో ఉంది. దేవతలందరూ పలాయనం చిత్తగించారు. ఎవ్వరూ కనపడలేదు. అయ్యో అనుకున్నాడు. మందాకిని తీరంలో బృహస్పతి కనిపించాడు. నీటిలో నిలబడి ధ్యానం చేసుకుంటున్నాడు. తూర్పుముఖంగా నిలబడి ఉన్నాడు. పరమానందంతో పులకిస్తున్నాడు. ఆనంద బాష్పాలు రాలుస్తున్నాడు. వరిష్ఠుడు, గరిష్ఠుడు, ధర్మిష్ఠుడు, బంధువర్గానికి ఇష్ఠుడు, జ్ఞానుల్లో శ్రేష్ఠుడు, భ్రాతృవర్గంలో జ్యేష్ఠుడు, రాక్షసులకు అనిష్ఠుడు బృహస్పతి ఒక జాము సేపటికి ధ్యానం ముగించి కళ్ళు తెరిచాడు. గట్టుకి వచ్చాడు. ఇంద్రుడు ఎదురు వెళ్ళి సవినయంగా నమస్కరించాడు. పాదాలపై పడి బిగ్గరగా విలపించాడు. దుర్వాసోముని పుంగవుడి శాపము, జ్ఞానప్రాప్తి, దానవ దురాక్రమణము అన్నీ విన్నవించాడు. బృహస్పతికి కోపంతో కన్నులు ఎర్రబడ్డాయి. శిష్య దేవేంద్ర, విన్నాను, అంతా విన్నాను. ఎందుకు రోధిస్తావు? ఏడ్చి సాధించేది ఏమీ లేదు. గుండెలు చెక్కబట్టుకో. నీతిజ్ఞుడు ఎవడు ఆపదల్లో బెంబేలు పడడు. సంపత్తి కానీ విపత్తి కానీ ఏదీ శాశ్వతం కాదు. అన్నీ నశించిపోయేవే. శ్రమను మాత్రం మిగులుస్తాయి. పూర్వజన్మల్లో చేసుకున్న సుకృత దుష్కృతాల ఫలాలు జన్మజన్మలకి అనుభవించాల్సిందే. ఇది ఎవరికీ తప్పదు. చక్రనేమి క్రమంలో సుఖదుఖాలు సంపద్ విపత్తులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దుఃఖించాల్సింది ఏముంది? అనుభవించడమే. అనుభవించకుండా ఏ కర్మము క్షయించదు. కల్ప కోటి శతజన్మలెత్తినా నశించదు. శుభాశుభ కర్మఫలాలు అవశ్యానుభోక్తవ్యాలని వేదము చెబుతోంది. కృష్ణ పరమాత్ముడు చెప్పాడు, కర్మఫలానుభవం పూర్తి అయితే ముక్తి లభిస్తుంది. అణుమాత్రంగా మిగిలి ఉన్న పునర్జన్మ తప్పదు. పూర్వజన్మల కర్మఫలాలను అనుభవిస్తూ ఇహజన్మలో నిష్కామంగా దేవపూజాది శుభకర్మలను చేస్తూ వెళ్ళగా వెళ్ళగా ఎప్పటికో ముక్తి, కర్మఫలానుభవ పూర్తి. అలా కాక ఇహజన్మలో మళ్లీ సకామ దుష్కర్మలు చేస్తే ముక్తి అసంభవం. జన్మ పరంపరలో రకరకాల అవతారాలతో కొట్టుమిట్టాడుతూ ఉండవలసిందే. అందుచేత దేవరాజా, ఒకరి శాపంగాని ఒకరి ఆశీస్సుగాని మన కర్మఫలాలే. మహాలక్ష్మి వరించిన, మహాదైన్యం లభించిన కర్మఫలమే. కోటి జన్మల నుంచి ముక్కోటి జన్మలకైనా కర్మఫలం నీడలా వెన్నంటి వస్తూనే ఉంటుంది. అనుభవించనిదే వదలదు. కోటి జన్మార్జితం కర్మ జీవినామనుగచ్చతి, నహిత్యజేద్వినా భోగం తచ్చాయేవ పురందర. కాలభేదే దేశభేదే పాత్రభేదే చ కర్మణాం న్యూనతాధిక భావోపి భవేదేవ హి కర్మణాం. దేశ కాల పాత్ర భేదాల వల్ల కర్మఫలాల్లో హెచ్చుతగ్గులుంటాయి. వస్తువులను దానం చేస్తున్నప్పుడు ఏ రోజున చేసినా ఫలం సమానమే కాని పుణ్యదినాల్లో, పుణ్య ప్రదేశాల్లో పుణ్యాత్ములకు ఇస్తే ఫలం కోటి రెట్లు అధికంగా లభిస్తుంది. రైతులు అందరూ వ్యవసాయంలో కృషి సమానంగానే చేసినా క్షేత్ర భేదాన్ని బట్టి పంట దిగుబడిలో హెచ్చుతగ్గులున్నట్టే పాత్ర భేదాన్ని బట్టి పుణ్యఫలంలోనూ అధిక న్యూనతలు ఉంటాయి. యథా ఫలంతి సస్యాని న్యూనాన్యప్యధికాని చ, కర్షకాణాం క్షేత్రభేదే పాత్రభేదే ఫలం తథా. మామూలు రోజుల్లో విప్రుడికి దానం చేసిన దానికంటే అమావాస్య, రవి సంక్రమణ దినాల్లో దానాలు చేస్తే 100 రెట్లు ఎక్కువగా పుణ్యఫలం లభిస్తుంది. చాతుర్మాస్యంలో గాని పున్నమి నాడు గాని అయితే అనంతంగా లభిస్తుంది. చంద్రగ్రహణం నాడు, కోటి గుణం నాడు, సూర్యగ్రహణం నాడు శతకోటి గుణంగాను దక్కుతుంది. అక్షయతిథి నాడైతే అక్షయఫలమే. ఇలాగే ఇంకా పుణ్యదినాల్లో చేసిన దానాలు అధికంగా ఫలాలిస్తూ ఉంటాయి. ఒక్క దానానికే కాదు, జపము, తీర్థస్నానము, దేవతారాధనము మొదలైన సత్కర్మలన్నింటికీ ఇది వర్తిస్తుంది. కుమ్మరి కర్రతో చక్రం తిప్పుతూ మట్టితో కుండలు ఎలా తయారు చేస్తుంటాడో అలాగే బ్రహ్మదేవుడు కర్మసూత్రంతో ఫలాలు అందిస్తూ ఉంటాడు. కర్మఫల పరతంత్రుడై జన్మలను రూపాలను సమకూరుస్తూ ఉంటాడు. ఈ బ్రహ్మదేవుడు కూడా నారాయణుడి ఆజ్ఞ మేరకే ఇవన్నీ చేస్తూ ఉంటాడు. నారాయణుడు విధాతకు విధాత, రక్షకుడికి రక్షకుడు, సంహర్తకు సంహర్త, కాలానికి కాలం. అతడిని స్మరించుకుంటే ఆపదలు తొలగిపోతాయి. మహావిపత్తిలోనైనా మధుసూదనుని తలుచుకుంటే అంతటి విపత్తిలోనూ మహాసంపత్తి కలుగుతుందని శంకరుడంతటి వాడు ప్రవచించాడు. మహావిపత్తౌ సంసారే యః స్మరేన్ మధుసూదనం, విపత్తౌ తస్య సంపత్తిర్భవేతి త్యాహ శంకరః. బృహస్పతి ఇలా ధైర్యవచనాలు పలికి శిష్యుణ్ణి కౌగిలించుకొని శుభాశీస్సులు అందించాడు. నారద, దేవేంద్రుడు మనసారా శ్రీహరిని స్మరించాడు. బృహస్పతిని వెంటబెట్టుకొని దేవగణంతో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. దుర్వాసుడి శాపాన్ని, తన దురవస్థను, దేవతల స్థితిగతులను విన్నవించాడు. అందరూ శిరస నమస్కరించారు. రక్ష రక్ష అన్నారు. చతుర్ముఖుడు మందహాసం చేసి, బిడ్డా, నా వంశంలో జన్మించావు. నాకు మునివనుడివి, ఉచితానుచితాలు తెలిసినవాడివి, విచక్షణుడివి, పైగా బృహస్పతికి శిష్యుడివి, దేవతలకు అధిపతివి. నీ మాతామహుడు దక్ష ప్రజాపతి స్వయంగా విష్ణుభక్తుడు, ప్రతాపవంతుడు. ఇలా కులత్రయంలోనూ పవిత్రుడైన వాడు ఎలా అహంకరించగలుగుతాడు? నీ తల్లి పతివ్రత, తండ్రి పరిశుద్ధుడు, మాతామహుడు మాతులుడు జితేంద్రియులు. మరి అటువంటి వాడు ఎలా అహంకృతుడవుతాడు? అసలు ఎలా అహంకరించగలిగావు? దుర్వాసుడిచ్చిన పారిజాతాన్ని, విష్ణు ప్రసాదాన్ని ఏనుగు మీదకి ఎలా విసిరియగలిగావు? పైతృక, మాతామహ, గురుదోషాల వల్ల, మూడింటి వల్ల సాధారణంగా మానవుడు హరిదోషి అవుతాడు. భగవంతుడు శ్రీహరి సర్వాంతర్యామి, సర్వదేహాలలోనూ ఆత్మగా ఉంటాడు. అతడు దేహం విడిచి వెళ్ళిపోతే అది ఆ క్షణంలోనే శవమైపోతుంది. ప్రాణికోటిలో నేనే ఇంద్రియాధిపత్యం వహించే మనస్సును. శంకరుడు జ్ఞానస్వరూపుడు, విష్ణుమూర్తి ప్రాణం, ప్రకృతి దేవి బుద్ధిస్వరూప. నిద్రాది శక్తులన్నీ ఆ ప్రకృతి మాత కళలే. జీవుడంటే భోగ శరీరధారి, పరమాత్మకు ప్రతిబింబం. ఆత్మస్వరూపుడైన ఈశ్వరుడు శరీరం నుంచి వెళ్ళిపోతే హడావిడిగా అందరూ వెళ్ళిపోతారు. మహారాజు ముందుకి కదిలితే పరివారము కదులుతుంది. శివుడు, ఆదిశేషుడు, విష్ణువు, ధర్ముడు, మహావిరాట్ స్వరూపుడు, నువ్వు, నేను, అందరము ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంశలమే, భక్తులమే. అటువంటి పరాత్పరుడి ప్రసాదంగా నీ చేతికి వచ్చిన పుష్పాన్ని ధిక్కరించావా? ఆ పుష్పంతోనే కదా శివుడు నిరంతరం శ్రీకృష్ణుడి పాదపద్మాలను పూజించేది. అది దుర్వాసుడి చేతుల మీదుగా నీకు అందితే తిరస్కరించావా? అయ్యయ్యో, ఎంత అపరాధం, ఎంత దురదృష్టం! శ్రీకృష్ణుడి పాదపద్మాల నుంచి నేరుగా జారి వచ్చిన ఆ పారిజాతాన్ని శిరసావహించినది ఏనుగైతే మాత్రమేమి, అదే పరమ పూజ్యం. దేవతలమందరము ముందుగా దాన్ని పూజించాలి. నువ్వు నిజంగా దైవ వంచితుడివి. దైవమే కదా అన్నింటికన్నా బలీయం. నీలాంటి దురదృష్టవంతుణ్ణి ఎవరూ రక్షించలేరు. నువ్వు చేసిన పిచ్చి పనికి అలిగి స్వర్గలక్ష్మి ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళిపోయింది. నీ రాజ్యం రాక్షసుల పాలయ్యింది. పద, అందరము ఆ వైకుంఠానికే వెడదాం. శ్రీహరిని ప్రార్థిద్దాం, సేవిద్దాం. అతడు కరుణిస్తే నీ అదృష్టం బాగుంటే మళ్లీ నీ స్వర్గలక్ష్మి నీకు దక్కుతుంది అని అందరినీ వెంటబెట్టుకుని చతుర్ముఖుడు వైకుంఠానికి వెళ్ళాడు. భగవంతుడు సనాతనుడు తేజస్వరూపుడు అయిన శ్రీకృష్ణ పరబ్రహ్మను దర్శించారు. కోటి గ్రీష్మాదిత్య మండలాల్లాగా ప్రకాశిస్తున్నాడు. శాంతస్వరూపుడు, ఆది మధ్యాంతరహితుడు, లక్ష్మీకాంతుడు. చతుర్భుజులైన పార్షదులు సరస్వతీదేవి సేవిస్తున్నారు. చతుర్వేదాలు భక్తితో కీర్తిస్తున్నాయి. గంగాదేవి పరిచర్యలు చేస్తోంది. బ్రహ్మాది దేవతలందరూ సాష్టాంగ నమస్కారాలు చేశారు. అందరికీ కన్నులు చెమర్చాయి, మైమరచి స్తుతించారు. బ్రహ్మదేవుడు వృత్తాంతమంతా విన్నవించాడు. దేవతలు ఒక్కపెట్టున బిగ్గరగా దుఃఖించారు. శ్రీమన్నారాయణుడు తేరిపారా చూశాడు. దేవతల ముఖాల్లో భయము దైన్యము తాండవిస్తున్నాయి. కళాకాంతులు లేవు. పదవీచ్యుతులై వాహనాది వివర్జితులై శూన్య దేహాలతో బోసిపోతున్నారు. శ్రీహరి చేసిన లక్ష్మీ ప్రశంస. హే బ్రహ్మన్, భయపడకు. దేవతలారా, ధైర్యంగా ఉండండి. నేనుండగా భయమెందుకు? మీ లక్ష్మిని మళ్ళీ మీకు సమకూరుస్తాను. అయితే నా మాట కాస్త వినండి. హితము, సత్యము, సారభూతము, పరిణామంలో సుఖావహము చెబుతున్నాను. అసంఖ్యాక విశ్వాలు, ఆ విశ్వాల్లో ఉన్న జనాలు నాకు అధీనులైనట్టే నేను నా భక్తులకు పరాధీనుడిని, అస్వతంత్రుణ్ణి. నా భక్తుడు ఎవరి మీదనైనా అరిగితే నేనింక వారి గృహాల్లో ఉండను. నా లక్ష్మితో సహా వచ్చేస్తాను. దీనికి తిరుగులేదు. దూర్వాసుడు శంకరాంశ సముద్భవుడు, నాకు అత్యంత ఆప్తభక్తుడు, వైష్ణవుడు, మత్పరాయణుడు. అతడిచ్చిన శాపం కారణంగా నేను, లక్ష్మీదేవి మీ గృహాలు విడిచి వచ్చేశాం. శంఖధ్వని, తులసి, శివారాధన, బ్రాహ్మణ దేవతార్చన లేని చోట లక్ష్మీదేవి క్షణకాలమైనా నిలవదు. యత్ర శంఖర్ధ్వనిర్నాస్తి తులసీ న శివార్చనం న భోజనం చ విప్రాణం న పద్మ తత్ర తిష్ఠతి. నా భక్తులను నిందించినా నన్ను నిందించినా రమాదేవికి భరించరాని కోపం వస్తుంది. తనకే పరాభవంగా భావిస్తుంది. హరివాసరాన గాని నా జన్మతిథి నాడు గాని ఉపవాసం ఉండక భుజించిన మూఢుని ఇంటిలో నిమిషం ఉండదు. నా దివ్యనామాలను అమ్ముకునేవాడు, కన్యా విక్రయం చేసేవాడు, అతిథిని సత్కరించనివాడు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతాడు. అతడి గుమ్మమైన తొక్కదు. పాపాత్ముల ఇళ్లకు వెళ్ళదు. సరే, పాపాత్ముల ఇళ్లకు వెళ్లే దారి ఇళ్లకు కూడా తాను వెళ్ళదు. ఆచార భ్రష్టులు, ధర్మభ్రష్టులు అయితే వారి గృహాల నుంచి తక్షణం నిర్గమిస్తుంది. స్థూపకారులుగా, వృష వాహకులుగా, అశుద్ధ హృదయులుగా, పరదూషకులుగా మారిపోయిన బ్రాహ్మణులంటే భయపడుతుంది. వారి చేతి నీళ్లు తాకవలసి వస్తుందని పారిపోతుంది. అభక్ష్య భక్షకుల కన్నా అగమ్యాగాములన్నా ఎంత అసహ్యమో చెప్పలేను. గోటితో గడ్డి పరకలు తుంపుతూ నేలపై రాస్తూ నిరాశ నిస్పృహలకు లోనైన వారి ఇంట లక్ష్మీ నిలవదు. సూర్యోదయ సమయాన భుజించడం, పగటిపూట నిద్రించడం, దివామైథునం ఇలాంటి అపరాధాలు చేసే బ్రాహ్మణుడి ఇంట అస్సలు ఉండదు. సంధ్యావిహీనుడు, అదీక్షితుడు, ఆచార వర్జితుడు అయిన విప్రుడు లక్ష్మికి ప్రథమ శత్రువు. తడికాళ్లతో గాని నగ్రంగా గాని నిద్రించేవారి ఇంటి నుంచి వెంటనే వెళ్ళిపోతుంది. వాచాలుడి ఇంటిలో కాలు మోపదు. అభ్యంగన స్నానం చేసి అపరిశుద్ధుణ్ణి తాకిన, తొడలపై మధ్యల వాయించుకున్న లక్ష్మికి కోపం వస్తుంది. ప్రతోపవాసహీనుడు, విష్ణుభక్తి వర్జితుడు, అశుచి అయితే విప్రుడైన అతడి ఇంట పద్మ ఉండదు. బ్రాహ్మణుల్ని ద్వేషించిన, నిందించిన, దయాహీనుడై జీవహింస చేసిన అటువంటి వారి లోగిళ్ల నుంచి జగన్మాత లక్ష్మి కోపంతో పారిపోయి వచ్చేస్తుంది. హరిభక్తి, హరిసేవ, హరిగుణకీర్తన ఉన్నచోటల్లా తాను సర్వమంగళ ప్రదాయినిగా ఉంటుంది. శ్రీకృష్ణ ప్రశంస గాని, కృష్ణభక్తుల ప్రశస్తులు గాని వినిపించే చోట స్థిరంగా నిలుస్తుంది. శంఖధ్వని, సాలగ్రామ శిల, తులసి ఉన్నచోట, వాటికి ధ్యాన వందనాది సేవలు జరిగే చోట తానై వెళ్ళి నిలుస్తుంది. శివలింగార్చన, శివగుణ స్తోత్రం, దుర్గార్చన, దుర్గా స్తుతి జరిగే తావుల్లో, విప్రార్చన, విప్రసేవ, దేవతా పూజాధికం జరిగే గృహాలలో, ఆలయాలలో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. దేవతలకు వాస్తవాలను ఇలా ప్రబోధించి శ్రీమన్నారాయణుడు రమాదేవి వైపు చూశాడు. చిరునవ్వులు చిందించాడు. ప్రియా, నువ్వు కళాంశ రూపంతో క్షీరసాగరంలో జన్మించు అని ఆజ్ఞాపించాడు. మళ్ళీ బ్రహ్మవైపు చూపులు త్రిప్పి చతుర్వదన క్షీరసాగరాన్ని మధించి లక్ష్మీదేవిని దేవతలకు ఇప్పించు అని చెప్పేసి చటుక్కున లేచి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి దేవతలు క్షీరసముద్ర తీరం చేరుకున్నారు. మందర పర్వతాన్ని కపంగా చేసి శేషుణ్ణి తాడుగా పూంచి కూర్మాన్ని మట్టు చుట్టుగా నిలిపి దేవదానవులు ఇరువైపులా నిలిచి క్షీరసాగరం బంధనం చేశారు. ధన్వంతరి, అమృతం, ఉచ్చైశ్రవం, చింతామణి, ఐరావతం, సుదర్శనం, లక్ష్మీదేవి ఆవిర్భవించాయి. లక్ష్మీదేవి స్వయంగా వనమాలను తెచ్చి విష్ణుమూర్తికి అలంకరించింది. బ్రహ్మేశానాది సకల దేవతలు లక్ష్మీదేవిని స్తుతించారు. సంతుష్టాంతరంగయ్యై వారి గృహాల వైపు క్రీగంటి చూపులు ప్రసరింపజేసింది. అందరూ మునుపటి శోభతో, తేజస్సుతో, ఆభరణాలతో, వాహనాదులతో కళకళలాడారు. వారి గృహాలలో కళాకాంతులు మళ్లీ వెల్లివిరిశాయి. ఇంద్రుడు తన అమరావతిని, స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. స్వస్తి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ అర్పణమస్తు.